హరే కృష్ణ దండతునామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతంలోకి. సో మనం ఈరోజు 33వ అధ్యాయం, 3వ స్కందం నుంచే 33వ అధ్యాయంలో 24వ శ్లోకం నుంచి తీసుకొని 37వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. దీంతో ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. అంతేకాదు ఈ 3వ స్కందాన్ని కూడా మనము ముగిస్తున్నాము, అంటే ముగించగలుగుతున్నాము, కంప్లీట్ చేయగలుగుతున్నాము. భాగవతం ఎప్పుడు కంప్లీట్ చేయలేము మనము. ఎన్నిసార్లు చదివినా మీరు ప్రతిసారి కొత్త అర్థాన్ని, కొత్త విషయాన్ని మనకు తెలుసుకుంటాము. భక్తి విషయాల్ని, భక్తి తత్వాల్ని అర్థం చేసుకుంటాము. ఎన్నో విషయాలు మనం ఇప్పుడు ఒకసారి చదవడంతో, ఒకసారి వినడంతో అర్థం చేసుకోలేము. కనీసం ఒకసారన్నా మనం అర్థం చేసుకోగలిగింది ఇప్పటివరకు ప్రయత్నించాము అర్థం చేసుకోవడానికి. సో ఈరోజు క్లాస్లో మరి దేవహూతి ఎలా ఈ భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతుడి పైన ధ్యానం చేసుకొని భగవంతుడి రూపం పైన భగవద్ధామానికి ఎలా వెళ్ళిపోయింది, దాని తర్వాత ఈ అంత వృత్తాంతం, ఈ కథ అంతా విని, కపిలముని శిక్షణలంతా విని మరి మనకేం లాభం వస్తుంది, ఫలశ్రుతి, ఆ విషయాలన్నీ ఈరోజు శ్లోకాల్లో చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనశలాకయ చక్షూరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగన రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇరవై నాలుగు 25 శ్లోకాలు ఒకేసారి చూద్దామంట. భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేన బలీయస యుక్తానుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతున విశుద్ధేన తదాత్మానం ఆత్మనా విశ్వతోముఖం స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం. సో ఎంతో సీరియస్గా దేవహూతి భక్తి చేసుకుంది, భక్తి యోగను అనుసరించింది. తద్వారా ఆమె యొక్క ఈ యొక్క దృఢమైన వైరాగ్యం ద్వారా ఆమె ఈ శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించింది. తద్వారా ఆమె భగవద్జ్ఞానంతో నిండిపోయి ఆ భగవద్జ్ఞానంలోనే స్మరించుకుంటూ ఆ స్మరణలో ఆమె హృదయం మొత్తం శుద్ధమైపోయింది. ఆ విధంగా అలా భగవంతుడి రూపం పైన సంపూర్ణంగా ధ్యానం చేసుకుంటూ ఇంకా అన్ని రకాల అపోహల్ని త్యాగం చేసేసింది. ఏవైతే 3 గుణాల ద్వారా ప్రభావితమై నిర్మితమవుతాయో అవన్నీ కూడా, అంటే 3 గుణాల యొక్క ప్రభావం మొత్తం ఇంకా వెళ్ళిపోయింది, తొలగిపోయింది చెప్తున్నారు ఇక్కడ. సో దీని గురించి అంతా కలిపి వచ్చే శ్లోకాల్లో మనకి రూపాల ద్వారా వర్ణిస్తారు. అప్పుడు చూద్దామంట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాము. బ్రహ్మణ్యవస్థితా మతిర్ భగవత్యాత్మ సంశ్రయే నివృత్త జీవపత్తివాత్ క్షీణ క్లేశాప్త నివృత్తి. ఈ విధంగా ఆమె మనస్సు ఇప్పుడు సంపూర్ణంగా భగవంతుడి పైన కేంద్రీకరమై ఉంది. ఈ విధంగా ఆమె సంపూర్ణ జ్ఞానాన్ని, ఆ బ్రహ్మజ్ఞానాన్ని, అంటే నిరాకార బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దాన్ని కూడా అర్థం చేసుకుంది. అలాగే ఇలా బ్రహ్మను అర్థం చేసుకున్న ఆమె జీవాత్మ అయిపోయి ఆమెకు ఇంకా ఈ భౌతిక జీవితం, భౌతిక విధానం అంతా కూడా దీని నుంచి ముక్తురాలైపోయింది. తద్వారా ఆమెకి భౌతిక బాధలన్నిటి నుంచి కూడా ముక్తి కలిగింది. ఆమెకి ఇంకా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతుంది. సో ఇక్కడ మనకు ముందు కూడా చెప్పారు, ఎవరైతే భగవద్భక్తిని అనుసరిస్తారో వాళ్ళకి ఈ బ్రహ్మజ్యోతి జ్ఞానము, బ్రహ్మని యొక్క జ్ఞానము, పరమాత్మ యొక్క దర్శనం అన్నీ కూడా అయిపోతాయి. ఈ జ్ఞానం కూడా లభిస్తుంది, ఇంకా భగవంతుడి జ్ఞానము, దర్శనం కూడా లభిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే సంపూర్ణంగా భగవంతుడి భక్తిలో యుక్తమైపోతాడో అప్పుడు అయినా కానీ అతను స్టిల్ ఇంకా అంటే భగవద్భక్తి చేస్తున్నంత మాత్రాన్ని ఇంకా అతను ఇప్పుడు నిద్ర అవసరం లేదు అనుకోకూడదు. ఇంకా అప్పుడు కూడా ఈ నిద్ర ఆహారం అనేది అవసరం. ఇది ఉంది కదా, ఆహార నిద్ర భయమైతునం, ఈ నాలుగు విషయాలు అనేవి ఇవి భౌతిక అవసరాలు అన్నమాట. కానీ ఇవన్నీ కూడా వ్యక్తి ఎంతో నియమిత రూపంలో ఎంత అవసరమో శరీరానికి అంత మాత్రమే చేస్తాడనమాట ఆహార నిద్ర భయమైతనం అనేది. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట, ఈమె దేవుతి కూడా అలా ఎంత అవసరమో శరీరాన్ని కాపాడుకోవడానికి కానీ రక్షించుకోవడానికి కానీ అంత సంరక్షించుకోవడానికి అంతనే స్వీకరించిందంట. సో ఆ విధంగా ఒక భక్తుడు ఎవరైతే భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాడో అలా ఎలా ఆహారాన్ని నియంత్రిస్తారంటే వాళ్ళు కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తారు. ఇంకా అతను నియమిత అనుసారంగా అతను నిద్రపోతాడనమాట. సో ఈ విధంగా అవసరం ఉన్న మటుకే నిద్రపోవడం, అవసరం ఉన్న మటుకే ఆహారాన్ని స్వీకరించడం, ఈ విధంగా ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం అంటే జీవిత ఉద్దేశం అంటే భోగించడం కాదు, జీవిత ఉద్దేశం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం, ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడం. ఆ విధంగానే మైథునం కూడా ఒక వ్యక్తి కృష్ణ భావనామృతంలో సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి మాత్రమే మైథునంలో పాల్గొంటాడు. అంతేకాకుండా ఈ విధంగా ఈ యొక్క భక్తి మార్గంలో మైథునం కూడా వర్జితం కాదు, భగవంతుడి సేవలో యుక్తం చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఈ విధంగా అన్ని రకాల నియమ నిబంధనలన్నీ పాటిస్తూ మనస్సుని సంపూర్ణంగా శుద్ధపరచుకొని భగవంతుడి పైన కేంద్రీకరించుకుంటాడు భక్తుడు. సో ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు శరీరం ఉన్నందు కారణంగా ఇవన్నీ అన్నమాట. అందుకనే అనర్థ నివృత్తి అన్నారు. అనర్థ నివృత్తి అంటే ఈ శరీరం ఉంది కనుక ఎన్నో రకాల అనర్థాలు ఉంటాయి, దాన్ని వదిలించుకోవాలి మనం. అందుకనే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి. కానీ మనం ఎంతగా భక్తి మార్గంలో భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోతూ ఉంటామో, ఎంతగా మనం అర్థం చేసుకుంటామో మన యొక్క స్వరూపాన్ని, మనం భగవంతుడి యొక్క శాశ్వత సేవకులం, నిత్య సేవకులం అనే విషయాన్ని, అప్పుడు మనము ఈ భౌతిక దేహం ద్వారా పీడించబడే ఇవన్నీ ఆహార భయ నిద్ర ఇవన్నిటి ద్వారా కూడా మనం ముక్తులం అవుతామంట. ఇవన్నిటి మర్చిపోతాం, ఇంకా నిద్ర ఆహారాలు భయం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సో ఎలాగైతే ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు స్వప్నంలో రకరకాల దేహాలని గ్రహిస్తాడు, స్వప్నంలో చూస్తాడు నాకు నేను ఇప్పుడు పక్షిలాగా ఎగురుతున్నాను, లేకపోతే ఇంకా వేరే ఏవో దేహాలని అని ధరిస్తాడు స్వప్నంలో. కానీ మెలకు వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతాడు కదా. అలాగే కృష్ణ భావనామృతంలో మెలుక్కున్నప్పుడు ఆ వ్యక్తి కృష్ణ భావనామృతంలో మెలుకువలో ఉన్నప్పుడు, అంటే కృష్ణ భావనామృతం ఉన్నప్పుడు చేతనలో అతను కూడా ఈ భౌతిక అవసరాలన్నీ కూడా మర్చిపోతాడంట. సో భౌతిక అవసరాలు అనేవి ఒక సెకండరీ, అంటే అంత ముఖ్యమైనవి కావు. సరే అవి ఇంకా ఉన్నాయి, ఇప్పుడు ముందుగా శరీరం కాబట్టి ఆహారం తీసుకోవాలి, నిద్రపోవాలి, ఇవన్నీ జరుగుతాయి. కానీ అవి ముఖ్యమైన జీవిత లక్ష్యం కాదనమాట. ఎలాగైతే పశువులకి జీవిత లక్ష్యం ఏం లేదు, ఆహార నిద్ర భయమైతు నంచ, పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంకా చెప్పాలంటే 24 గంటలు మొత్తం జీవితాంతం అంతా ఇవి నాలుగే వాటి జీవిత లక్ష్యం, ఇదే చేస్తుంది. సో ఇప్పుడు ఆధునిక మనిషి కూడా ప్రగతి అంటే ఈ నాలుగింటిని ఎంత బాగా చేస్తే అంత గొప్ప ప్రగతి అనుకుంటున్నాడు. అది మూర్ఖత్వం. అందుకే ప్రభుపాల వారు అంటారు, ఇప్పుడున్న ఆధునిక వ్యక్తి మోడర్న్ మ్యాన్ ప్రగతి సాధిస్తున్నాడు ఎందులో, ఈ నాలుగు బాగా చేయడంలో. ఆహార నిద్ర భయమైతున్నాం, ఈ నాలుగు బాగా చేయడంలో ప్రగతి సాధించి నేను గొప్ప ప్రగతి సాధిస్తున్నాను అనుకుంటున్నారు. కానీ చేసేది ఏంటంటే ఇవి నాలుగు పశువులు చేసే పనులే. సో అందుకనే ఎంత ప్రగతి సాధించినా వాళ్ళని ఇంకా కుక్కలు పిల్లలు పందులతోనే పోలుస్తారనమాట రూపాల వారు, శాస్త్రాలు కూడా. సో ఇటువంటి వారు. సో ఇవన్నీ ఏంటంటే సెకండరీ అనమాట, ఇవి ముఖ్యమైనవి కాదు. ముఖ్యమైనది అనేది భక్తి, భగవంతుడికి భక్తి చేసుకుని భగవద్ధామకు వెళ్ళడం అనేది ముఖ్యమైన ఉద్దేశం, జీవిత ఉద్దేశం. ఈ నాలుగు ఇంకా ఎంత బాగా, ఇంకా ఎంత బాగా ఆహారం, ఓకే ఇప్పుడు 5 స్టార్లో తినాలి, 10 స్టార్లో తినాలి, 7 స్టార్లు హోటల్లో తినాలి అంటే మరి చాలా డబ్బులు కావాలి కదా, చాలా కష్టపడాలి. అందులో తినాలంటే మరి మీరు ఒక లంచ్ తినాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, చాలా కష్టపడాలి. మళ్ళీ ఒకరోజు అక్కడ భోజనం చేయాలంటే మీరు మరి చాలా కష్టపడాల్సిందే. సో అలా మంచి ఆహారం పొందడానికి ఒక వ్యక్తి ఎంతో కష్టపడుతున్నాడు. అలా మంచిగా బాగా నిద్రపోవాలి, ఏసీ రూమ్లో మంచి బంగ్లాలో లేకపోతే మంచి దీంట్లో ఫెసిలిటీలో, దానికోసం కష్టపడాలి. సో ఆహార నిద్ర భయం అనమాట. ఎవడు నా డబ్బులు ఎత్తుకు వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇంత సంపాదిస్తున్నాడు డబ్బులు, మరి దాన్ని దాచుకోవాలి, దాన్ని సంరక్షించాలి. లేకపోతే శరీర భయం, శరీరం ఎక్కడ ఏమవుతుందో దానికోసం రకరకాల ఇన్సూరెన్స్లు చేసుకోవాలి, బ్యాంకులో డబ్బులు పెట్టుకోవాలి, హాస్పిటల్కి ఖర్చు చేయడానికి, ఫ్యూచర్ కోసం డాక్టర్లకు ఇవ్వడానికి. సో ఇలా భయం, ఇదంతా భయం కారణంగా ఎన్నో ఇవన్నీ చేయడానికి మరి చాలా కష్టపడాల్సిందే జీవితాంతం. సో ఒక వ్యక్తి జీవితం అంతా ఇలా మైథునం, సో మైథున సుఖాన్ని పొందడానికి మళ్ళీ వ్యక్తి రకరకాల కష్టాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో మనసంతా ఈ నాలుగింటిలోనే వీటిని ఇంకా ఇలా బాగా అనుభవించాలి, బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే జీవితంతో కలిసి గడిచిపోతుంది అనమాట. సో అందుకనే ఇవన్నీ నాలుగు ఉండవా అంటే ఉంటాయి, కానీ చెప్పాం కదా ఇది ప్రధానంగా వీటి కోసమే జీవించారనమాట భక్తులు. ఇవన్నీ కూడా జరుగుతాయి, కానీ ముఖ్యమైనంటే భగవద్ధామాన్ని చేరవడానికి కావాల్సిన ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు. నిత్యారూఢ సమాధిత్వాత్ పరత్వృత్త గుణభ్రమ న సంసార తదాత్మానం స్వప్నే దృష్టం వివోత్తితః. ఈ విధంగా ఆమె సంపూర్ణంగా ఇప్పుడు ఆ సమాధిలో, సమాధిత్వాత్ సమాధిలో మునిగిపోయింది భగవంతుడి ధ్యానంలో. తద్వారా 3 గుణాల ద్వారా మోహం మోహితమయ్యే ప్రసక్తే లేదు ఇప్పుడు, దాని నుంచి ముక్తురాలైపోయింది. అంటే 3 గుణాలు ఆమెను ప్రభావితం చేయలేకపోతున్నాయి ఇప్పుడు. సో ఈ విధంగా ఆమె సంపూర్ణంగా భగవంతుడి ధ్యానాన్ని నిమగ్నమైపోయి ఆమె మర్చిపోయింది, నాకు ఒక శరీరం ఉంది అనే విషయాన్నే మర్చిపోయిందంట. ఎలాగైతే ఒక వ్యక్తి పడుకున్నప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్నంలోనే ఆ స్వప్నంలో ఊహించుకుంటూ ఉన్నప్పుడు ఈ శరీరం అనేది ఒకటి ఉందనేది మర్చిపోతాడో, అలాగే ఆమె కూడా భగవంతుడి ధ్యానంలో నిమగ్నమైనప్పుడు మర్చిపోయిందంట ఇంకా ఆమెకు ఒక శరీరం కూడా ఉందని. సో ఆ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన భౌతిక దేహాన్ని మర్చిపోయి భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోతాడు అంటే ఆ పరిస్థితి చేరుకున్నాడు, ఇంకా అతని భౌతిక జీవితం అయిపోయింది, కథం అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అతను సంపూర్ణంగా ఆధ్యాత్మికమైపోయాడని. సో ఇది ఎలా జరుగుతుందంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే భగవంతుడి సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉంటాడో అప్పుడే సంభవం, తన శరీరాన్ని కూడా మర్చిపోతాడు. తద్దేహ పరతః పోషో ప్యక్రశశ్చాద్య సంభవాత్ భవౌ మలైరవచ్చన్న సధూమ ఇవ పావకః. సో ఆమె ఎంతోమంది సేవకురాలు ఉన్నారనేసి చెప్పుకున్నాం కదా ముందే, కర్దమ్ముని ఆమె కోసం ఆయోజన చేశారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆమెను ఎంతో బాగా చూసుకుంటున్నారు, సంరక్షిస్తున్నారు ఆమెని. తద్వారా ఆమె ఏంటంటే ఇప్పుడు ఆమెకి ఇంకేమీ బెంగ కూడా లేదు, భౌతికంగా ఆమెకి ఏమాత్రం చింత టెన్షన్ లేదు. తద్వారా ఏంటంటే అప్పుడు ఆమె శరీరం కూడా ఇంకా బొక్కకి చిక్కిపోలేదు ఇంకా. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఆమె ఎలాగైతే ఒక అగ్ని చుట్టూ స్మోక్ ఉంటుందో అలా కనిపిస్తుందంట ఆమె శరీరం. రూపాల్లో రాస్తున్నారు ఆయుర్వేద ప్రకారం ఎవరికైతే అసలు ఏ టెన్షన్ ఉండదో జీవితం గురించి. సో వాళ్ళు ఏంటంటే బాగా ఫ్యాట్ లావుగా అవుతారని రాసింది. సో ఇక్కడ ఏంటంటే దేవహూతి సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో నిమగ్నమై ఉంది కనుక ఆమెకి ఎటువంటి బెంగ లేదు కనుక ఇప్పుడు ఆమె కూడా ఇంకా బొక్కచిక్కిపోలేదు దానికన్నా అనేసి రాశారు. సో ఇక్కడ ఏంటి మరి దేవహూతికి ఎంతోమంది సేవకురాలు సేవ చేస్తున్నారు, ఇదేంటి మరి ఇలా అంటే ఇది ఆ ఆధ్యాత్మిక జీవితానికి విరుద్ధం కదా అంటే అలా కనిపించవచ్చు, అందుకని ఇక్కడ రాశారు. కానీ అలా కాదనమాట, ఇదేమీ కాదు. అందుకే ఇక్కడ ఏం రాశారంటే యాజ్ ఫైర్ ఈజ్ స్టిల్ బ్యూటిఫుల్ వెన్ సరౌండెడ్ బై ద స్మోక్ షీఈస్ కంప్లీట్లీ ప్యూర్ ఆల్దో ఇట్ సీమ్ దట్ షీ వాజ్ లివింగ్ ఇన్ ఎ లగ్జూరియస్ వే. చాలా మంచి పాయింట్. ఆమె అలా కనిపిస్తున్నారా ఇంకా మంచి భవనంలో ఆమె ఎంతోమంది సేవకురాలు ఆమెకు సేవ చేస్తున్నారు జీవిస్తుంది ఆమె అని, కానీ ఆమె వాటి పట్ల దేని పట్ల కూడా ఆసక్తి లేదు. అందుకే ఇక్కడ రాసిన ఉదాహరణ ఏంటంటే అగ్ని చుట్టూ స్మోక్ని నాకు గుర్తుకు రావట్లేదు ఏమంటారు తెలుగులో. సో అగ్ని చుట్టూ ఎలా స్మోక్ ఉంటుందో అలా, కానీ ఆమె అగ్ని ఇవంతా స్మోక్లా కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఆమె శుద్ధమైన దేవహూతి, చాలా కంప్లీట్గా శుద్ధం అని చెప్తున్నారన్నమాట. స్వాంగం తపోయోగమయం ముక్తతేషం గతాంబరం దైవగుప్తం నబుబుదే వాసుదేవ ప్రవిష్టదేహి. ఈ విధంగా భగవంతుడి చింతనలో సంపూర్ణంగా నిమగ్నమై ఉండడంతో ఆమెకి ఇప్పుడు ఆమె జుట్టు ఎలా ఉంది అంటే కేశవాలు ఎలా ఉన్నాయి అవి మొత్తం లూజ్ అయిపోయాయంట, వస్త్రాలు కూడా అంతా అంటే పాతగా అయిపోయాయి సరిగ్గా లేవు, వీరన్నిటి గురించి ఆమె పట్టించుకోవట్లేదు అనమాట. సంపూర్ణంగా అసలు ఆమెకి ఏం తెలియదు, ఆమె శరీరం ఎలా ఉంది ఇప్పుడు, వస్త్రాలు ఎలా ఉన్నాయి, నా జుట్టు ఎలా ఉంది, ఇవేమి ఆమె ధ్యానంలో లేవు ఇప్పుడు. సో ఈ విధంగా ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి సమర్పితులు అయిపోతారో అటువంటి వారి యొక్క సంరక్షణ భగవంతుడే చేస్తాడు, భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళకి ఇంకేమీ భయపడాల్సిన బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు నన్ను ఎవరు రక్షిస్తారు అని. సో ఆ విధంగా భగవంతుడు ఇక్కడ ఎంతోమంది జీవరాశుల్ని భౌతిక ప్రపంచంలో ఆయన పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అటువంటిది ఎవరైతే భగవంతుడికి సేవ చేసుకుంటారో భగవంతుడు వాళ్ళని సంరక్షించరా అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఏవం సా కపిలోక్తేన మార్గేన చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం అవాపః. ఈ విధంగా కపిలమును చెప్పిన అన్ని నియమాల్ని అన్ని విధి విధానాలని పాటిస్తూ వెంటనే సంపూర్ణంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి సాధించింది, ముక్తి లభించింది. ఎవరికి? దేవహూతికి. ఆ విధంగా ఆమె ఆ భగవద్ధామాన్ని భగవంతుడు ఉన్న చోటికి వెళ్ళిపోయింది ఏమాత్రం కష్టం లేకుండా దాని తర్వాత. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట, ఆత్మానం బ్రహ్మ నిర్వాణం అండ్ భగవంతం అని ఇక్కడ రాశారు. సో ఈ విధంగా భగవంతం అంటే భగవద్ధామాకి వైకుంఠం, వైకుంఠానికి వెళ్ళిపోయింది ఇక్కడ రాశారనమాట. భగవంతం అవాపహ భగవంతుడిని చేరుకుందంట. ఎక్కడ ఉంటాడు భగవంతుడు? వైకుంఠంలో ఉంటాడనమాట. ఆయన ఆ వైకుంఠంకి వైకుంఠ లోకానికి చేరిపోయింది. సో ఈ విధంగా ఆమె మొత్తం భౌతిక జగత్తు నుంచి ఆమెకి ముక్తి లభించింది, నిర్వాణ. ఆ విధంగా ఆమెకు బ్రహ్మజ్యోతి అర్థమైపోయింది, ఆత్మానం ఆత్మసాక్షాత్కరం అయిపోయింది, ఆమె ఆత్మానే విషయాన్ని అర్థం చేసుకుంది, భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంది. తర్వాత వైకుంఠాన్ని చేరుకుంది, వైకుంఠంలో కూడా కపిల వైకుంఠం అనే గ్రహాన్ని చేరుకుందంట ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో వైకుంఠ లోకాలు ఎన్నో ఉన్నాయన్నమాట, అనంత వైకుంఠ లోకాలు. ప్రతి వైకుంఠ లోకంకి ఆ ఒక్కొక్క విష్ణు అవతారం ఎవరైతే అక్కడ ఉంటున్నారో వారి పేరు ఉంటుందన్నమాట ఆ వైకుంఠ లోకానికి. ఆ విష్ణు ఒక అవతారం పేరుతో ఆ వైకుంఠ లోకం ఉంటుంది. అలా కపిల వైకుంఠానికి దేవహూతి చేరుకుందంట, ఎక్కడైతే కపిలదేవు ఉంటాడు. సో బ్రహ్మ సంహిత నుంచి మనకు తెలుస్తుంది అద్వైతమచ్యుతమనాది అనంత రూపం, భగవంతుడికి అనంత రూపాలు ఉన్నాయి, అన్ని భగవంతుడితో అభిన్నం. సో అటువంటి ఎన్నో విష్ణు అవతారాలు ఉన్నాయి, అన్నీ కూడా రకరకాల వైకుంఠ లోకాల్లో నివసిస్తున్నారు. సో ఒక్కొక్క అవతారంకి ఆ వైకుంఠ లోకంలో ఒక్కొక్క పేరు ఉందన్నమాట ఆ విధంగా లోకానికి అవతారం మీద. సో ఆ విధంగా ఇప్పుడు కపిలముని అక్కడ ఎక్కడైతే నివసిస్తున్నాడో వైకుంఠంలో అక్కడికి దేవహూతి చేరుకుందంట. సో ఇప్పుడు మళ్ళీ తన భగవంతుడు తన పుత్రుడు ఎవరైతే కపిలమున్నాడో మళ్ళీ ఆయనతో కలిసిపోయిందనమాట దేవహూతి. తద్విరాసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం నామ్నా సిద్ధపదం యత్ర సాసం సిద్ధిం ఉపేయుషి. ఇలా దేవహూతి ఎక్కడైతే ఈ మొత్తం తపస్య భక్తి అంత చేసుకొని ఏ స్థలం నుంచైతే ఈ యొక్క భగవద్ధామానికి చేరుకుందో ఆ స్థలం పేరు వచ్చేసి సిద్ధపద రాశారు ఇక్కడ. సిద్ధపదం, ఈ సిద్ధపదాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన స్థలం అంట. తద్యోగ వీడుత మార్త్యం మర్త్యం అభూత్ సరిత్ శ్రోత సాం ప్రవరా సౌమ్య సిద్ధి హదా సిద్ధ సేవిత. సో మరి ఆమెతో భగవద్ధామకి వెళ్ళిపోయింది అంటే ఆత్మ భగవద్ధామానికి వెళ్ళిపోయింది. మరి ఆమె శరీరం ఏమైపోయింది? ఆమె శరీరం మొత్తం కరిగిపోయిందంట. శరీరం అంతా కరిగిపోయి ఆ శరీరంలో ఉన్న అన్ని పంచమహాభూతాలన్నీ కూడా అక్కడ ఉన్న నీళ్ళల్లో కలిసిపోయాయంట. నీళ్ళల్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి అక్కడ ఆమె శరీరం అంతా అలా నీళ్ళల్లో కలిసి అక్కడ ఒక నది పయనిస్తుందంట. ఆ నది ఎంతో పవిత్రమైన నది. ఎవరైనా ఆ నదిలో స్నానం చేస్తే తప్పకుండా వాళ్ళకి కూడా అలా సిద్ధి ప్రాప్తిస్తుందన్నమాట, పర్ఫెక్షన్. సో అందుకనే ఎవరైతే భక్తులు వాళ్ళ జీవితంలో సిద్ధి ప్రాప్తించే భగవద్ సిద్ధి భగవద్ధాం వెళ్ళడానికి సిద్ధి ప్రాప్తించుకోవాలని కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారంట. ఓకే నెక్స్ట్. కపిలోపి మహాయోగి భగవాన్ పితురాశ్రమవాత్ మాతరం సమను జ్ఞాప్య ప్రాగుదీచిం దిశం యయో. ఇంతకుముందు చెప్పాం కదా, మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే, కపిలముని వెళ్ళిపోయాడు మాతకి దేవహూతికి శిక్షణలు ఇచ్చిన తర్వాత అనేసి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎటువైపు వెళ్ళాడంటే నార్త్ ఈస్ట్ ప్రకుదీచిం. సో ఉత్తరము మరియు తూర్పు వైపు వెళ్ళాడంట, తూర్పు ఉత్తరం వైపు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? సిద్ధ చారణ గంధర్వైర్ మునివిశ్చాప్సరోగణై స్తూయమాన సముద్రేన దత్తార్హణ నికేతన. సో ఆ విధంగా అతను ఉత్తరం వైపు తూర్పు వైపు దిశగా వెళ్ళి అక్కడైతే ఎంతోమంది గంధర్వులు, చారణులు, ఇంకా మునులు, ఋషులు, అప్సరసలు స్వర్గం నుంచి వాళ్ళందరూ కూడా ప్రార్థనలు అర్పించుకుంటారు, అర్పించుకున్నారంట ఆయనకి అలా ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు. సో అలా ఉత్తరం వైపు వెళ్ళి దాని తర్వాత అక్కడ నుంచి ఆయన సముద్రం వైపు వెళ్ళాడంట. సో అందుకని ప్రభుపాద వారు రాస్తున్నారు క్లియర్గా, ఈ ఎక్కడంటే ముందు ఉత్తరం వైపు హిమాలయాల దగ్గరకు వెళ్ళాడంట. హిమాలయాల దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచి గంగ ఏ దారిలో అయితే అక్కడ నుంచి పయనిస్తూ ఉంటుందో అదే దారిలో ఆయన గంగ ఏ విధంగా పయనించుకుంటూ వచ్చి ఒక దగ్గర గంగ సముద్రంలో కలుస్తుంది అనమాట. అది ఎక్కడ అంటే దాని స్థలం పేరే గంగాసాగర్ అంటారు. సో మన కలకత్తా నుంచి ఇక్కడ నుంచి దగ్గరే, సో నేనున్న చోటు నుంచి, సో కలకత్తా నుంచి అవతల కలకత్తా దాటిన తర్వాత ఒక కొన్ని కిలోమీటర్లు అవతల ఉంటుందన్నమాట. సో దాన్ని గంగాసాగర్ అంటారు. ఇప్పుడు కూడా ఆ స్థలం ఎంతో ప్రఖ్యాతి చెందిన స్థలము, ముఖ్యంగా గంగ వెళ్ళి సముద్రంలో కలిసే స్థలం అనమాట. ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళి అదే తన ఇప్పుడు ఉండే స్థలంగా కపిలముని అక్కడే తన ఆశ్రమాన్ని నెలకొల్పుకొని అక్కడ ఉండిపోయాడంట. ఎందుకంటే అక్కడ నుంచి కూడా ఇప్పుడు ఎంతోమందికి ఆయన ఆధ్యాత్మిక లాభాలని శిక్షణలు ఇస్తాడనమాట. ఆస్తే యోగం సమాస్తాయ సాంఖ్యాచర్యైరభిష్టుత త్రయాణాం అభిలోకానాం ఉపశాంత్యై సమాహిత. ఈరోజు కూడా కపిలముని అక్కడ నివసిస్తున్నాడు. అతను ఇప్పుడు కూడా అక్కడ సమాధిలో ఉన్నాడు, ప్రతి ఒక్క భౌతిక బద్ధ జీవులందరికీ ఉద్ధరించడానికి. అందుకనే ఆచార్యులు, మహామహా శిక్షకులందరూ కూడా ఈ సంఖ్యా ఫిలాసఫీ, సంఖ్యా యోగాన్ని ఎవరైతే శిక్షణ అందిస్తారో వాళ్ళందరూ కూడా ఆ కపిలముని ఆరాధించుకుంటున్నారు ఈరోజుకి కూడా. సో నేను వెళ్ళాను, చూశాను కూడా అక్కడ. సో కపిలముని ఆశ్రమం ఉంది అక్కడ. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా. సో కపిలముని ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారన్నమాట. ఏతన్ నిగదితం తాత యత్ పృష్టోహం తవానగ కపిలస్య చ సంవాదో దేవహూత్యశ్చ పావనః. సో ఇక్కడ అందుకే చెప్తారన్నారు, ఓ నా ప్రియమైన పుత్రుడా, నువ్వు నాకు నన్ను ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు అడిగావు కదా, అందుకే ఆ ప్రశ్నలన్నిటికీ నేను ఇప్పుడు జవాబిచ్చాను. సో ఈ విధంగా అందుకనే ఈ కపిల ముని ఇంకా తన తల్లి యొక్క దేవుతి వారి యొక్క కార్యాలు వీటన్నిటి గురించి చెప్పాను నేను. ఇవి చాలా శుద్ధమైన కార్యాలు, శుద్ధమైన వ్యక్తులు, శుద్ధమైన సంభాషణలు ఇవేవైతే నేను ఇప్పుడు మీతో చర్చించాను అని విదురుడికి చెప్తున్నారన్నమాట. యో ఇదం మను శృణోతి యోభిదత్తే కపిల మునేర్ మత్తం ఆత్మయోగ గుహ్యం భగవతీ కృతధీ సుపర్ణకేత ఉపలభతే భగవత్ పదారవిందం. సో ఈ విధంగా ఇక్కడ ఏవైతే మీకు కపిల ముని గురించి, ఆయన తల్లి గురించి ఎన్నో విషయాలు, శిక్షణలు, ఆచరణ, ఎన్నో విషయాలు ఇలాంటివన్నీ ఎంతో రహస్యపురమైన విషయాలు కూడా ఇక్కడ తెలియజేశారు. ఎవరైతే ఇవన్నీ ఇప్పటివరకు మనం చూసాం కదా కపిల ముని శిక్షణాలు, జీవిత చరిత్ర అంతా కూడా, ఇది ఎవరైతే విన్నారో లేకపోతే చదువుతారో దీన్ని, వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవంతుడికి భక్తులుగా మారుతారు. ఎవరైతే ఏ భగవంతుడికి, ఎవరైతే గరుడుడి మీద వాహనంగా ప్రయాణం చేస్తారు అంటే ఆ విష్ణువుకి, భగవంతుడికి. సో తద్వారా అతను భగవంతుడికి భక్తి చేసుకొని భగవద్ధామాన్ని చేరుకుంటాడు, అక్కడ నిత్యం భగవంతుడి సేవలో యుక్తమై ఉంటాడు. సో ఇదన్నమాట ఫలశ్రుతి. ఈ కపిలముని యొక్క శిక్షణల్ని మనం విన్నందుకు మనకు కలిగే ఫలశ్రుతి. సో దీన్ని మనం సరిగ్గా విని దాన్ని ఆచరిస్తే మనకు కూడా దేవుతిలాగే భగవద్ధామం అనేది ప్రాప్తిస్తుందన్నమాట తప్పకుండా. సో దీంతో మనం మూడవ స్కందాన్ని పూర్తి చేస్తున్నాము. 33వ అధ్యాయం పూర్తయిపోయింది. సో ఈ విధంగా భాగవతం 3వ స్కందం మనం పూర్తి చేసాము. సో 4వ స్కందం మరి తర్వాత స్టార్ట్ చేద్దామంట నెక్స్ట్. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు ఇన్ని రోజులు. సో ఇక్కడే సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. శిల ప్రభుపాద్కి జయ్, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్, సమవేత గౌరభక్త వృందికి జయ్, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనంది హరిహరి బోల్.